ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ అనే మాస్టర్ జ్వాలాగుల్ గారు ఇచ్చిన పుస్తకంలో విషయాలు చెప్పుకుంటూ దాంట్లో ఆయన కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ అర్థం అవ్వటానికి, ఆ పాయింట్స్ మనం ఆచరించడానికి, ఆ పాయింట్స్ ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవడానికి ఏం చెయ్యాలి అన్నదానికి రామకృష్ణ మాస్టర్ ఇచ్చిన సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం, వాటి గురించి తెలుసుకుంటున్నాం. ఈ సమర్థ సద్గురు స్పర్శ అంటే ఏమిటి? సమర్థ సద్గురు అంటే పరమాత్మ, భగవంతుడు, దైవము. మనకి ఎవరు ఇష్టమైతే ఆ ఇష్టమైన పేరు. అంటే సపోజ్ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు యెహో అనొచ్చు, లేకపోతే జీసస్ అనొచ్చు, లేకపోతే క్రైస్ట్ అనొచ్చు, వేరే మతస్థులు అల్లా అనొచ్చు. అలాగే ఎందుకు సత్య షిర్డి బాబాయ్ అన్నాడు అల్లా మాలిక్, లేకపోతే సబ్కా మాలిక్ ఏక్. సబ్కా మాలిక్ ఆ తర్వాత వచ్చిన పదం ఇంపార్టెంట్ అక్కడ. ఏక్ ఏక్ అంటే ఒక్కడే, ఒక్కడెవడు భగవంతుడే, ఇద్దరు ఉంటారు, భగవంతుడు అంటే ఒకడే ఉంటాడు. అదే మన ఇంకొక ఫాలోవర్స్ ఎలా అంటారు, వేరే పేరుతో పిలుస్తారు. పరబ్రహ్మం అంటారు, పరమాత్మ అంటారు, నారాయణుడు అంటాడు, పరమశివుడు అంటాడు, పరబ్రహ్మం అంటాడు. ఇలాగా పేర్లు ఏదైనా ఆ ఒక్కదాని గురించే మాట్లాడతారు. ఆ ఒక్కటే అఖండ మౌనం, ఆ ఒక్కటే ఆకాశము, ఆ ఒక్కటే అవకాశాన్ని ఇచ్చేది దేనికైనా సరే. ఈ సృష్టి సమస్తానికి అవకాశం ఇచ్చేది ఆ ఆకాశమే, దానికే మౌనము. రమణ మహర్షి గారు చెప్పిన, రమణ మహర్షి గారు ఎవరితో మాట్లాడేవారు కాదు, చాలా కాలం మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత కావ్యకంఠ గణపతి ముని అని ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆయన ఎదుర్కొండ కూర్చుని ఆయన తేజస్సు చూసి ఆశ్చర్యపడి, ఇంత చిన్న కుర్రవాడు ఎంత తేజస్తో ఉన్నాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడుగుతాడు. అప్పుడు ఆయన అంతవరకు మౌనంగా ఉన్న ఆయన ఆ మౌనం విడి ఆయనకు సమాధానం చెప్తాడు. తపస్సు అంటే ఏమిటి? నేను ఎన్నో మంత్రాలు చేశాను, చాలా చేశాను, ఏమీ తెలియట్లేదు. గణపతి ముని ఎప్పుడైతే తపస్సు అంటే ఎన్నో నేను మంత్రాలు చేశాను, చాలా చేశాను, నాకు అర్థం కావట్లేదు అంటే ఎవరు చేశారు అని అడుగుతారు. నేను చేశాను. నేనంటే ఎవరు అది ప్రశ్న వేసుకో, దానికి ఆన్సర్ వస్తుంది. అదే తపస్సు అంటే, ఇంతకు మించి నేను లేదు అని చెప్తారు. అప్పుడు ఆయన ఆ మౌనంలోకి వెళ్తారు. అంటే రమణ మహర్షి గారు మౌనంలోకి వెళ్ళటం అని కానీ మెహర్ బాబా చాలా ఏళ్ళు మాట్లాడలేదు. ఆయన కూడా ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వాళ్ళని ఓడించడానికి ఆయన శక్తిని అంతా ఉపయోగించాడు. ఆయన కూడా మౌనంగా ఉండేవాడు, మాట్లాడేవాడు కాదు, అసలు పలక మీద రాసి చూపించేవాడు. అలాగే అరవిందులు కూడా మౌనంగా ఉండేవాడు. అలాగే గురుదేవులు చాలా మౌన స్థితిలో సాధన చేసిన సందర్భం చాలా మందికి తెలుసు. ఏకాంతవాసం ఒక సంవత్సరం పాటు ఎవరితో మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆ మౌనమే సమస్తం, ఆ ఆకాశమే సమస్తం, ఆ అఖండ చేతనత్వం అంతా కూడుకున్నది ఏదైతే ఉందో అది మనం దాంట్లోనే మనం జీవిస్తుంటాం. ఎప్పుడు దాంట్లోనే మనం ఇల్లు కట్టుకుంటుంటాం, దాంట్లోనే మనం కుర్చీలేసి కూర్చుంటాం, దాంట్లోనే ఉన్న దాని గురించి తెలియదు. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనా ఆశ్చర్యవత్ వదతి తదైవ చామ్య. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు దాన్ని. ఆశ్చర్యంగా ఎప్పుడు చూస్తాం, మనకు తెలియంది మనం ఎక్స్పెక్ట్ చేయింది జరిగితే ఆశ్చర్యంగా చూస్తాం, కానీ మనకు రోజు ఎదురుకుండా చూస్తున్నా మనకు దాని గురించి ఏం తెలియదు కాబట్టి ఆశ్చర్యంగా చూస్తున్నాం అంటాడు. అదే యమధర్మరాజుని ధర్మరాజు చెప్తాడు సమాధానం ఏంటి, ఏంటి ఆశ్చర్యం ప్రపంచంలో అంటే అందరూ చచ్చిపోవడం చూస్తున్నా మనిషి నేను సావనలే అనుకుంటాడు, అదే ఆశ్చర్యం. అంతకంటే ఆశ్చర్యం లేదు అంటాడు. ఇదంతా దేని గురించి అంటే మనం రోజు అలాగే మనం సరస్వతి సూక్తం చూస్తే దాంట్లో కూడా ఉంటుంది, అందరూ మాట్లాడుకుంటున్నా నా గురించి ఎవరు తెలుసుకోరు, నా గురించి ఎవరు అటెన్షన్ పే చేయరు, ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళకి. నా గురించి అంటే మనం మాట్లాడే మాట మీద మనం ఏ రకమైన కంట్రోల్ లేకుండా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. అలా పోచుకో కబుర్లు అంటారు చూసారా, అంటే జస్ట్ టైం పాస్ మాట్లాడు. అలాంటివన్నీ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం రోజూ చూస్తూ ఉన్నా అదే అసలైంది అని తెలియని ఒక భ్రమలో అజ్ఞానంలో ఉన్నాం. ఏది అసలైంది? ఆకాశమే అసలైంది. ఆకాశమే అసలైందండి ఎలా తెలుస్తుంది? ఆకాశమే అసలైందని ఎలా తెలుస్తుందంటే ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఈరోజు ఏ ఎలక్ట్రిసిటీని అయితే మనం వాడుకుంటూ మనం ఎంతో గొప్ప డెవలప్మెంట్కి రీచ్ అయ్యామో, సైంటిఫిక్ డిస్కవరీస్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ తర్వాతే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అలాంటి ఎలక్ట్రిసిటీని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు సైంటిస్టులు? మనం అందరం కూడా ఆకాశంలోంచి తీసుకుంటున్నాం. ఆకాశంలో ఒక యంత్రం పెట్టాం. ఏ యంత్రం అది? రాగి తీగ దాంట్లో ఉంటుంది, దాని చుట్టూ దాని లోపల స్పీడ్గా ఒక అయస్కాంతం తిప్పేటట్టు చేస్తే ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ వస్తుంది. దాన్ని తీసుకుని సైకిల్కి పెడతాం మనం డైనమో, లైట్ వెలుగుతుంటుంది. అది పెద్ద చేస్తే టర్బైన్, ఆ టర్బైన్ గిరగిరా తిరగటానికి దాని మీద నీళ్లు పడతాయి. అంతకంటే ఏం లేదు ఫాస్ట్గా చెప్పడానికి. అలాగా ఒక ఒక నియమిత పరిమాణంలో ఒక నియమిత దిశలో నియమిత వేగంతో చక్రీయ గమనం మనం తీసుకురాగలిగితే ఆటోమేటిక్గా ఆకాశంలోంచి ఉన్న శక్తి మనలోకి వస్తుంది. ఆ చక్రీయ గమనము అనేది ఇంపార్టెంట్. ఎందుకు చక్రీయ గమనం ఇంపార్టెంట్ అంటే సృష్టిలో అన్నీ చక్రీయ గమనంలోనే ఉంటాయి. ఆదివారం వెళ్ళిపోతే ఏమొస్తుంది? సోమవారం వస్తుంది, మళ్ళీ మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారమే వస్తుంది, మళ్ళీ సోమవారమే వస్తుంది. అంటే ఏంటి? చక్రీయ గమనంలో ఒక ఏడు అయిపోగానే మళ్ళీ ఒకటి వస్తుంది, మళ్ళీ ఏడు అయిపోగానే మళ్ళీ ఒకటే వస్తుంది. అంతేగాని ఎనిమిది తర్వాత ఒకటి రాదు. సృష్టిలో ఉన్నది కానీ మన అంకెలు ఒకటి రెండు తొమ్మిది అలా తొమ్మిది వరకు ఉన్నాయి మనకు అంకెలు. అది వేరే లెక్క. యాక్చువల్గా మనం సృష్టిలో చక్రీయ గమనం గురించి మాట్లాడుకుంటుంటే ఎండాకాలం వస్తుంది, తర్వాత వానాకాలం వస్తుంది, తర్వాత శీతాకాలం వస్తుంది, మళ్ళీ ఎండాకాలం వస్తుంది, మళ్ళీ వానాకాలం వస్తుంది, మళ్ళీ శీతాకాలం వస్తుంది. ఇలాగా అవి ఎప్పుడు అన్ఎండింగ్ ప్రాసెస్ సైక్లిక్గా జరుగుతూనే ఉంటాయి. అలాగే సత్యయోగం వస్తుంది, అది వెళ్ళిపోతుంది, తర్వాత త్రేతాయుగం వస్తుంది, తర్వాత ద్వాపర యుగం వస్తుంది, తర్వాత కలియుగం వస్తుంది, మళ్ళీ ఏది వస్తుంది? సత్యయుగం వస్తుంది. కాబట్టి సత్యయుగం ధర్మం భూమి మీద స్థాపించబడుతుంది అంటే దాంట్లో మనం చేసినా చేయకపోయినా స్థాపించబడుతుంది, ఎందుకంటే దాని టైం ప్రకారం అది వచ్చేస్తుంది. అలాగా ఈ చక్రీయ గమనము అనే దాన్ని మాస్టర్ మనకు ఎలా ఇచ్చారంటే, మన శరీరంలో ఆ చక్రీయ గమనాన్ని తీసుకురావటానికే ఈ ఓంకారాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలాగ చక్రీయ గమనం తిప్పడం అన్నమాట. ఓంకారం యొక్క శబ్దశక్తి ఏదైతే, ఓంకారం అంటే భగవంతుడే. భగవంతుడికి శాస్త్రం కొన్ని లక్షణాలు చెప్పింది. ఆ లక్షణాలు ఏంటంటే సత్యము, జ్ఞానము, ఆనందము. అంటే ఓంకారం అన్నాం, ఓంకారం ఎక్కడెక్కడ అంటాం అంటే అవి కూడా చెప్పేసుకుందాం. అక్కడ మూలాధారంలో ఓంకారం, అక్కడ ఓంకారం అంటే మూలాధారంలో ఏమి రావాలి? సత్యము, జ్ఞానము, ఆనందము అనే మూడు కలిసిన ఒక తేజస్సు మూలాధారంలో ప్రతిష్ఠించబడాలి. ఆ తర్వాత కొంచెం పైకెళ్తే స్వాధిష్టానం, అక్కడ మళ్ళీ ఓంకారం ఉంటున్నాం. అక్కడ ఏది ప్రతిష్ఠించబడాలి? సేమ్ సత్యము, జ్ఞానము, ఆనందం. ఆ తర్వాత మళ్ళీ మణిపూరకంకి వెళ్తాం. మణిపూరకంలో ఏంటి? సత్యము, జ్ఞానము, ఆనంద స్వరూపమైన ఓంకారం ప్రతిష్ఠించబడాలి. అలాగే అనాహతంలో, అలాగే విశుద్ధిలో, అలాగే ఆజ్ఞలో. అక్కడికి ఎన్ని అయ్యాయి? ఆరు ఓంకారాలు అయ్యాయి. మళ్ళీ అలాగే కిందకి దిగి వస్తాం, 12 అవుతాయి. ఆ తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, 12 తర్వాత 4 16. ఇవి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవి డీటెయిల్డ్గా మనం చెప్పుకుంటూ తర్వాత దాన్ని చూద్దాం. ఇప్పుడు ఏంటంటే థియరిటికల్గా మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో మాస్టర్ ఇచ్చిన సింపుల్ టెక్నిక్ బాగా జాగ్రత్తగా వినండి. ఇది అర్థమైతే మొత్తం మీకు ఇవాళ ఈ క్షణంలోనే తెలిసిపోతుంది. సమర్థ సద్గురు స్పర్శ అనేది ఇప్పుడే మీకు అందరికీ వచ్చేస్తుంది. దానికి ఇంట్రడక్షన్గా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే, భాగవతంలో ఒక పద్యం ఉంది, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరునిన్ శరణంబు వేడుతను. దీంట్లో మాస్టారు ముఖ్యంగా తీసిన ఒక ముఖ్యమైన పదం ఏమిటంటే లీనము. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు, ఎవరి చేజి నుంచి అంటే ఎవరి వల్ల ఈ జగత్ అంతా పుడుతుంది, ఎవరి లోపల ఉంటుంది, ఎవ్వని లోపల నుండు లీనమై. ఇప్పుడు లీనమై అంటే అర్థం ఏంటి? కరిగిపోయి ఉంటుంది. కరిగిపోయినది ఎలాగొస్తుంది? ఏదైనా ఒకటి కరిగిపోవాలన్నా, ఒకటి మళ్ళీ కనిపించాలన్నా దానికి ముఖ్యమైన సాధనం ఏంటంటే అగ్ని. అగ్ని అంటే వేడి. వేడి ఎక్కువ చేసామనుకోండి, ఏదన్నా వస్తువు దాని స్థితి నుంచి అది ఇంకో స్థితికి మారిపోతుంది. ఎప్పుడు కూడా అగ్నిలో పడేసింది, ఎప్పుడు కూడా సూక్ష్మీకరణ జరుగుతుంది. వేడి పెరిగే కొద్దీ సూక్ష్మీకరణ జరుగుతుంది, వేడి తగ్గే కొద్దీ పదార్థం వైపు వస్తుంది, వేడి పెరిగే కొద్దీ పరమాత్మ వైపుకి వెళ్తుంది, వేడి తగ్గే కొద్దీ పదార్థం వైపు వస్తుంది. మనం ఈ వైట్ మ్యాజిక్ అనే ట్రిటైజాన్ వైట్ మ్యాజిక్ అనే ఈ సబ్జెక్ట్ చదువుకుంటున్న దాంట్లో మనం అందరం కూడా మాస్టర్ జ్వాలాకూల్ గారు కానీ, రామకృష్ణ మాస్టర్ కానీ, పరమ పూజ్య గురుదేవులు, పరమవందని మాతాజీ కానీ కోరుకునేది ఏమిటంటే, మనం ఆత్మవైపు ప్రయాణించాలి అని. పదార్థం వైపు కాదు, ఆత్మవైపు. అంటే ఏమిటి? మనలో అగ్ని రగలాలి. అగ్ని అంటే వేడి పుట్టాలి. ఆ వేడి పుడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న బరువైన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం బాడీ కూడా లైట్ అవుతుంది. అందుకనే గాయత్రి మహావిజ్ఞానంలో ఈ గాయత్రి మంత్రం చేసినట్టు దాంట్లో మీరు సిద్ధి పొందినట్టు గుర్తు ఏంటంటే మీ శరీరం తేలిగ్గా అనిపిస్తుంది అని క్లియర్గా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒకసారి మళ్ళీ రిఫర్ చేయండి. ఇది ఎందుకంటే ఒక ఐస్ గడ్డ తీసుకున్నాం, దాన్ని వేడి చేశాం. వేడి చేస్తే ఐస్ గడ్డ ఆకారం అంతా ఎలా మారిపోతుంది? వేడి తగిలే కొద్దీ నీళ్లగా మారిపోతుంది. అంటే ఐస్ గడ్డ దేంట్లో లీనమైపోయింది? అంటే ఐస్ గడ్డ దేంట్లో లీనమైపోయింది? ఐస్ గడ్డ రూపం మార్చుకుందా? ఐస్ గడ్డ రూపం మార్చుకుంది. మార్చుకుని ఏమైంది? నీళ్ళు అయింది. ఇంకొంచెం వేడి చేసాం, ఆ నీళ్లు అలా బుడగలు వస్తుంటాయి, సలసలసల కాలుతుంటాయి. ఉడికిపోతూ ఉంటాయి. ఇంకా కొంచెం అప్పుడు ఏమవుతుంది, అలా దాంట్లోంచి స్టీమ్ ఆవిరిస్తుంది. అంటే అప్పుడు ఏమైంది, నీరు నీరు ఆవిరిలో లీనమైపోయింది. ఇంకా ఇంకా చేసాం, అప్పుడు ఏమవుతుంది, రెండుగా విడిపోతుంది. విడిపోయి మొత్తం అసలు వాయువులుగా అయిపోయి ఇంకా ఏం తెలియకుండా మాయమైపోతుంది. అసలు ఐసు గడ్డ కనబడదు, నీళ్లు కనబడవు. చివరికి అక్కడ ఉన్న గ్యాస్ స్టేజ్ అయితే అది కూడా కనబడదు. అన్ని మనకు కనబడకుండా మాయమైపోతుంది. దేంట్లో బాధ ఏంటంటే అన్ని ఆకాశంలో లీనం అయిపోతాయి. అలాగే ఈ సృష్టి మొత్తము కూడా భగవంతుడు సంకల్పించినంతకాలం ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడు సంకల్పం విత్డ్రా చేసుకున్నాడో అప్పుడు అంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడలోనే లీనమైపోతుంది, దాంట్లోనే లీనమైపోతుంది. సీక్రెట్ డాక్టర్ లో ఒక పదం ఉంటుంది, ద గ్రేట్ బ్రెత్. ద గ్రేట్ బ్రెత్ అంటే శ్వాస, పెద్ద శ్వాసట, చాలా పెద్ద శ్వాస. ఎవరిది ఆ శ్వాస? భగవంతుడిది. ఆయన శ్వాస ఎంతవరకు ఉంటే అంతవరకు సృష్టి ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకుంటే మనం కూడా ఒక పని చెయ్యాలంటే, శ్వాస అంటే అర్థం ఏంటంటే ప్రాణశక్తి. మన ప్రాణశక్తి ఒక ఆలోచన మీద ఎంతసేపు మనం ఉంచితే అంతసేపు ఆ కార్యక్రమం అలా జరుగుతుంది. ఒక బ్రిడ్జ్ కట్టాడు, 100 ఏళ్ళు ఉండాలి అనుకున్నాడు, కాటన్ 100 ఏళ్ళు ఉండాలి అనే సంకల్పం ఉంది చూసారా. అలాగే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఈ కార్యక్రమం ఇలాగ డెవలప్ అవ్వాలి అనే సంకల్పం అనే శక్తిని ఆ ఆలోచనకి జోడిస్తే అది అంతకాలం అలాగే జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే లీనము అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. మాస్టర్ ఏం చెప్పారంటే ఓంకారము అనండి, నిజమే. కానీ ఓంకారం ఎక్కడ లీనమవుతుందో గమనించండి, అది ముఖ్యం అంటున్నారు. ఈ లీనం గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. అదేంటంటే మనందరం ఇప్పుడు జాగ్రత్త స్థితిలో ఉన్నాం. జాగ్రత్త అంటే మేలుకొని ఉన్న స్థితిలో ఉన్నాం. అందరం కూడా నిద్రపోవట్లేదు, మేలుకొని ఉన్నాం. దీన్ని జాగ్రత్త అవస్థ అంటాం. మనకు మూడు అవస్థలు ఉంటాయి, నాలుగోది కూడా ఉంది. మొదటిది జాగ్రత్త అవస్థ, రెండోది స్వప్నావస్థ, మూడవది సుషుప్త్యావస్థ, తర్వాతది తురీయావస్థ, తురీయాతీతం ఇంకోటి ఐదోది. జాగ్రత్త స్థితిలో ఉన్నప్పుడు మనం భౌతికంగా కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, స్పర్శ ద్వారా అన్ని రకాలవి జ్ఞానం సంపాదించుకుంటూ మన మనస్సు దాన్ని విశ్లేషణ చేసుకుంటూ దానికి కావాల్సిన ఏమో పనులు చేస్తూ ఉంటుంది. మనం ఏం చేయం, పెద్దగా ఆటోమేటిక్గా జరిగిపోతుండేది. అలాగా కొంతసేపు పనిచేసి ఇంకేదో చాలా కష్టపడినట్టుగా నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఈ భౌతిక జగత్తులో మనం అనుభవించినవన్నీ ఎక్కడున్నాయి, జాగ్రత్త అవస్థలో ఉన్నవన్నీ ఎక్కడున్నాయి అంటే స్వప్నంలో లీనమైపోయి. పంచదార ఉంది, నీళ్లు ఉన్నాయి గ్లాసులో. ఈ పంచదార తీసుకెళ్లి గ్లాసులో వేసి ఇలా చెంచాతో తిప్పాం. పంచదార ఎక్కడుంది? లీనమై ఉన్నది. ఎక్కడ? నీళ్ళల్లో. అలాగే మన చేతనత్వము, జాగ్రత్త అవస్థలో ఉన్న చేతనత్వము స్వప్న అవస్థలో లీనమై ఉన్నది. అది యాక్టివ్గా లేదు, అది దాంట్లో కలిసిపోయింది. అలాగా కళలు కంటున్నాం, కళ్ళలో మాస్టర్ కనిపించారు, నాకు చాలా కబుర్లు చెప్పారు, నాకు దీక్ష ఇచ్చారు, చాలా బాగుంది, అబ్బో ఎంత ఆనందంగా ఉంది ఇవాళ అని చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం కాసేపు. ఆ కళ కంటున్నంతసేపు మనం ఎక్కడున్నాము, మనకు ఏం చదువుకున్నాము, మనం ఏం ఉద్యోగం చేస్తున్నాము, మనకేం ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇలాంటివి ఏం గుర్తుండవు ఇంకా. ఆ కళ తప్ప ఇంకేం ఉండదు. ఎలాగైతే జాగ్రత్త అవస్థలో మనకు ఉన్న గుర్తుండి మిగతా ఏం గుర్తుండవు, అలాగే స్వప్నావస్థలో కూడా కళ కంటున్నంతసేపు అదే నిజం తప్ప మనకు భౌతికమైనది ఏమీ గుర్తురావు. ఏ ఊళ్ళో ఉన్నావో తెలియదు, ఎక్కడ పడుకున్నావో తెలియదు, మన ఇంట్లోనే పడుకున్నావు లేదా ఇంకెవరింటికి వెళ్ళి పడుకున్నావు కూడా తెలియదు, మన పేరు అవి కూడా తెలియదు, ఏమీ తెలియదు. ఆ తర్వాత ఏమవుతుంది, స్వప్నావస్థ దాటిన తర్వాత ఇంకో అవస్థ ఉంది, సుషుప్తి అవస్థ. సుషుప్తిలో కళలు ఉండవు. మరి ఏముంటుంది అంటే ఏమీ ఉండదు. మీ పేరు గుర్తుండదు, మీరు గుర్తుండరు, మీ శరీరం గుర్తుండదు, మీ మనస్సు గుర్తుండదు, ఏమీ గుర్తుండదు. అలా మొద్దుగా నిద్రపోతుంటారు. అంటే పొద్దున్న లేచిన తర్వాత ఎంత గాఢంగా నిద్రపోయింది, నాకు ఏమీ తెలియదు, అసలు ఎంత బాగుందో, ఫ్రెషింగ్, చాలా రిఫ్రెషింగ్గా ఉంది అని అంటారు. ఒళ్ళు తెలియని నిద్ర, పక్క వాళ్ళకి వినిపిస్తుంటుంది వీళ్ళ గురక, అంతేకాని వీళ్ళకి ఏం తెలియదు, ఇంక శుభ్రంగా నిద్రపోతుంటారు. గురువుగారు ఆత్మకథలో ఉంటుంది, నేను ఎంత గాఢంగా నిద్రపోయేవాడిని అంటే ఒకరోజు 2 గంటల సేపు నిద్రపోతున్నాను, వర్షం వచ్చి నా బట్టలన్నీ తడిచిపోయి, అయినా సరే నాకేం తెలియదు, నేను మామూలుగా నా టైంకి నేను లేచాను. అంటే గాఢ నిద్ర ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. అలాగా ఏమీ తెలియని స్థితి. నిద్ర లేచిన తర్వాత, ఆ సుషుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత, జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత కానీ బా ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది అనుకుంటాం. ఇది ఒక స్థితి. ఇది దాటిన తర్వాత అంటే ఈ స్థితిలో ఏమైంది, జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అనేవి సుషుప్తి అవస్థలో లీనమైపోయింది. అలాగా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే తురియ అవస్థ. ఈ తురియ అవస్థలో ఇవన్నీ దాంట్లో లీనమైపోతాయి. అంటే జాగ్రత్త అవస్థ దాంట్లో ఉండదు, స్వప్నావస్థ ఉండదు, సుషుప్తి అవస్థ ఉండదు, మరి ఏముంటుంది, తురియ అవస్థ ఉంటుంది. తురియము అంటే అన్నిటికంటే పైన ఉన్నది, ఈ మూడింటికంటే పైన ఉన్నది, ఒకదాని నుంచి ఒకటి భగవంతుడికి మన దగ్గరకు తీసుకువెళ్ళేది. ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే వాటి వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. అవి వేరేగా పతంజలి యోగ సూత్రాలు వస్తాయి, అప్పుడు అలాంటివి మనం అది చెప్పుకునే సందర్భం వస్తే కనుక అది కూడా అప్పుడు చెప్పుకుందాం. వాటిల్ని కూడా ధ్యానం చేయడం వల్ల మనకు కొన్ని విషయాలు పరిజ్ఞానం వస్తుంది, అది వాటి యొక్క ఉద్దేశం. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ స్థితి నుంచి ఆ స్థితిలో, ఆ స్థితి నుంచి ఈ స్థితిలో లీనమై ఉంటున్నాం. ఇవన్నీ దేంట్లో ఉంటాయంటే తురియాతీత స్థితిలో ఉంటాయి. తురియాతీత స్థితి గురించి మాస్టర్ చెప్తున్నారు. ఈ ఓంకారం ఎక్కడ లీనమైపోతుందంటే ఆకాశంలో లీనమైపోతుంది. ఓంకారం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆకాశంలోంచి వస్తుంది. కాబట్టి అన్ని ఆకాశంలోంచి వస్తాయి, అన్ని ఆకాశంలోకి లీనమైపోతూ ఉంటాయి. అందుకని మనం ఓంకారం అంటే ఎక్కడ లీనమైపోతుంది అని తెలుసుకోవాలి, ఆకాశంలో లీనమైపోతుందని తెలుసుకోవాలి. మరి ఆకాశం ఎక్కడెక్కడుంది, శరీరంలో ఉన్న ప్రతి అణువులోనూ ఆకాశం ఉంది. ఇలాగ శరీరంలో ఉన్న ప్రతి అణువులోనూ ఆకాశం ఉన్నప్పటికీ కూడా మనకు శక్తి కేంద్రాలు, ఈ సృష్టిలో ఉన్న శక్తి కేంద్రాల నుంచి మన శరీరం ఆ శక్తిని స్వీకరించడానికి వీలుగా మనలో కూడా కొన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి. అవే చక్రాలు, షట్చక్రాలు, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు. ఇవి యాక్టివ్గా ఉన్నంతకాలం ఏమవుతుందంటే మనిషి కోరికలతోటి, ఆవేశాలతోటి, ఏవో సాధించేయాలని ఒక యాంబిషన్తో, తర్వాత పేరు ప్రఖ్యాతులు గడించాలని ఒక ఆకాంక్షతోటి, అలాంటి ఆలోచనలు వాటికి సంబంధించిన ఆలోచిస్తూ భౌతికంగా ఎంత ఎత్తుకు ఎదగచ్చు అనే ఒక మెటీరియలిస్టిక్ లైఫ్ ఏదైతే ఉందో అటువైపు ఆలోచించడం, దానికి సంబంధించిన విషయాల్లో నిమగ్నమై లీనమైపోయి ఉండటం, అలాగే ఇంకొంచెం ఏంటంటే అనాహతం వరకు వచ్చినా కూడా నా కుటుంబం, నా వాళ్ళు, నా వర్గం, నా దేశం ఇలాగ ఉంటుంది తప్ప అంతకు మించి ఉండదు. ఇవన్నీ కూడా ప్యూరిఫై అవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఇవన్నీ దేని వల్ల వస్తాయంటే ఒక్కదాని వల్లే వస్తాయి. అది ఏంటంటే అహంకారం, నేను చాలా గొప్పవాడిని, నేను మా జన్మ చాలా గొప్ప జన్మ, జంతువునాం నరజన్మ దుర్లభం అంటుంటే జంతువుల్లో నరజన్మ అనేది ఒకటి, అది దుర్లభం అన్నారు తప్ప జంతువుల్లో ఒకటివి నువ్వు అని చెప్తున్నారు పక్కన, అది దుర్లభం అనుకుంటున్నాను తప్ప మనం అది గొప్పదేం కాదు అని కూడా చెప్పారు. కొంచెం కష్టం అలాంటి జన్మ రావడం, అలా వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోకపోవడం దౌర్భాగ్యం. అందుకని గురువులు అందరూ పడే బాధ ఏంటంటే మీరు ఈ జన్మలోనే మీలో ఉన్న ఆ మౌనాన్ని, ఆ ఆకాశాన్ని దర్శించండి, చూడండి. మనం రోజు ఆకాశంకే చూస్తాం, మనకేం కనిపిస్తుంది, ఏం కనిపించదు. ఎందుకంటే అక్కడ ఏమన్నా ఉంది, అక్కడ ఒకటి ఉంది చూడాలి అనుకుంటేనే కనిపిస్తుంది ఎవరికైనా. సో సింపుల్. ఏ నాకు ఈ విద్య ఎలా వస్తుంది అని ఎవరన్నా ప్రశ్నించుకుంటే ఈ విద్య నాకు రావాలి అంటే వస్తుంది. ఎస్ట్రాలజీ వినాలి, ఎందుకు వినాలంటే నాకు ఎస్ట్రాలజీ కావాలి కాబట్టి, నాకు ఎస్ట్రాలజీ రావాలి కాబట్టి వస్తుందంటే. చదువుకోని వాళ్ళు కూడా లారీలు నడుపుతారు, కార్లు నడుపుతారు, వాళ్ళు పెద్దగా చదువుకోరు, కానీ చదువుకున్న వాళ్ళకి భయం ఎక్కువ, అమ్మో అది ఎలా అవుతుందేమో, ఇది ఇలా అవుతుందేమో, ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు. వాడేంటి నేర్చుకోవాలనుకుంటారు, నేర్చేసుకున్నాడు. అలాగే మనం కూడా ఒక దాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన విషయాలు మనకు తెలుస్తాయి. అది గుర్తుపెట్టుకుంటూ లీనమైపోవడం అంటే ఏంటో కొత్త అవగాహన తెచ్చుకుంటే, ఇప్పుడు ఒకసారి ఓంకారం అందాం, ఓ ఇలా ఓంకారం అంటుంటే ఆ ఓంకారాన్ని అంటున్నంతసేపు మనం వింటూ ఉంటే అది మొట్టమొదటి గట్టిగా అనగలిగినా మనం ఇంకా అనలేని పరిస్థితి ఉంటుంది కదా మనకు కూడా. కొంత మనం ఎంత గాలి పీల్చుకున్నామో అంతసేపే ఓంకారం అనగలం. అంటే ఓంకారం ఎక్కడ లేనిపోతుంది ఇప్పుడు అర్థం అవ్వాలి. శ్వాసకిను మనం మాట్లాడే మాటకి సంబంధం ఉన్నది. శ్వాస ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువసేపు ఓంకారం అనగలం. కాబట్టి ఎక్కడ లీనమైపోతుంది ఓంకారం? శ్వాసలో లీనమైపోతుంది. శ్వాస అంటే ఏంటి? మనం తీసుకునే ఊపిరి, మనం తీసుకునే గాలి ఏదైతే ఉందో దానితో పాటు వచ్చే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి లోపలికి వస్తూ మనని శక్తివంతులుగా చేస్తూ మనలో చేతనత్వాన్ని కూడా ఇస్తుంది. అందుకని గాలి పీల్చిన వాళ్ళకి, నోటితో గాలి పీల్చే వాళ్ళకి చేతనత్వం చాలా తక్కువ ఉంటుంది. నోటితో గాలి పీల్చే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇన్సేన్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఏంటి, పిచ్చివాళ్ళు అయిపోతారు. కుక్కలను చూశారనుకోండి మీరు అంటూ ఉంటుంది, ఎప్పుడు నోరు తెచ్చుకుని గాలి పీలుస్తూ ఉంటుంది. అందుకని ఎక్కువ కాలం బతకదు. ఉన్న జంతువుల్లో కల్లా కుక్క చాలా తక్కువ కాలం బతుకుతుంది. కానీ తెలివితేటలు అన్నీ మిగతా ఉంటాయి. ఎక్కువసేపు నోరు తెరుచుకుని గనక గాలి పీలిస్తే అలాంటి పరిస్థితి వస్తుంది. అది కూడా ఎక్కువసేపు నోరు తెరుచుకుని గాలి పీల్చదు, అనదు, మామూలుగా నోరు మూసుకునే ఉంటుంది. కానీ ఆరోగ్యం బాగలేని వాళ్ళు, పిల్లలు ఎవరన్నా మనం చూస్తే వాళ్ళు కొంచెం పెదాలు ఇలా దూరంగా పెట్టి నోటితో గాలి పీలుస్తుంటారు, గొరకొస్తుంది చిన్నపిల్లలకి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? శ్వాస, ఆ శ్వాసలో శ్వాసతోటే, శ్వాస ఇక్కడ శ్వాస అనేసరికి మీకు వెంటనే గాయత్రి మహావిజ్ఞానం గుర్తురావాలి. మనం మాట్లాడే మాటని ఋగ్వేదము అంటాం, మనం పీల్చుకునే గాలిని సామవేదము అంటాం. మన సామవేదం అనే ఏదైతే ఉందో, సామ అంటే ఏంటి, ఆనందాన్ని ప్రసాదించేది అనమాట సామవేదం. అందుకని సంగీతం అంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి, వేత్తి జ్ఞానరసం, ఆనందరసం ఏదైతే ఉందో, ఆనందం అయితే ఏదైతే ఉందో అది మనకు ఈ సంగీతం ద్వారా వస్తుంది, దానికి సామవేదం. కాబట్టి ఆనందం ఎలా కలుగుతుంది? గాలి పీల్చడం వల్లే కలుగుతుంది. ఆ గాలి పీల్చడాన్నే సామవేదం అన్నాం. గాలి పీలిస్తేనే మాట్లాడగలం. కాబట్టి గాలి పీల్చిన తర్వాత మాటలు వస్తాయి. ఆ మాటలు ఋగ్వేదము. గాలి లోపలికి వెళ్ళి లంగ్స్ అంతా నిండుతుంది, శరీరం అంతా నిండుతుంది. దాన్ని యజుర్వేదము అంటాం. యజుర్వేదం అంటే ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, అన్ని పద్ధతి ప్రకారం ఆర్గనైజ్డ్గా ఏ ప్లేస్లో ఏది ఉండాలి. సూర్యుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటాడు, చంద్రుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటాడు, గ్రహాలు అన్నీ ఎక్కడెక్కడ ఉండాలి అక్కడే ఉండి అవి ఎంత స్పీడ్లో తిరగాలి, ఏ ఆర్బిట్లో తిరగాలి, అలాగే తిరుగుతాయి. మార్పులు ఏమీ లేవు. అలాగే మన శరీరంలో కూడా అంగాలన్నీ కూడా అలాగే పనిచేస్తూ ఉంటాయి, అణువులన్నీ అలాగే పనిచేస్తాయి. ఏ అంటే గుండె ఏం పనిచేయాలో ఆ గుండె పని అదే చేస్తుంది, కిడ్నీస్ ఏం చేయాలో అవే చేస్తాయి, మిగతా అన్నం అరగడానికి వాటికి డైజెషన్ ఎలా చేయాలి అవి చేస్తుంటాయి. ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం ఎలా చేస్తున్నాయి అంటే యజుర్వేదం. వీటిలన్నింటినీ ఈ మూడు వేదాలు, అసలు వేదాలు మూడు, నాలుగోది ఏంటంటే ఈ మూడింటిని కలిపి వాడుకోవటం, దాని ప్రకారం మనం జీవించడం అనేది అథర్వణ వేదం, మన సోషల్ లైఫ్. ఈ నాలుగు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనలోంచి వస్తున్నాయి. అంటే వేదాలు ఎక్కడున్నాయి? మనిషిలోనే ఉన్నాయి. ఆ వేదాలన్నిటికీ మూలం ఏంటి? ఓంకారం. ఓంకారం అంటే ఏంటి? ఆకాశం. ఆకాశం ఎక్కడుంది? మనలో ఉంది. మనలో ఎక్కడుంది? ఆజ్ఞ నుంచి సహస్రారం మధ్యలో ఉన్న ప్రదేశం అంతా కూడా మనలోని ఆకాశం. మీకు మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం, హృదయము అనేది ఒకటి ఉంటుంది. హృదయం అంటే ఇక్కడ ఇది అని చెప్పడం అన్నమాట. హృదయం అంటే మనిషి బొమ్మ వేసి మధ్యలో ఫీచర్స్ అన్ని తీసేసామనుకోండి, ఊరికే అవుట్లైన్. మనిషి ఎంత ఉంటాడో సరిగ్గా వాడి హృదయం కూడా అంతా ఉంటుంది, కాళ్ళ దగ్గర నుంచి తల వరకు. దాంట్లో ఆకాశం ఎక్కడ ఉంటుందంటే ఆజ్ఞ నుంచి సహస్రారం వరకు. దాంట్లో మళ్ళీ మనోమయ పురుషుడిగా పరమాత్మ ఉన్నాడు అని చెప్తారు తైత్తరీయోపనిషత్తులో. మనలో ఆకాశం అంటే ఏంటి? పరమాత్మ యొక్క శరీరం. ఇప్పుడు కిషోర్ ఉన్నాడు, ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు ఉన్నాడు, తేజ ఉన్నది, అలాగే మిగతా మన సభ్యులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక దేహం ఎలాగైతే ఉందో అలాగే భగవంతుడికి ఒక దేహం ఉంది. ఆ దేహం ఆకాశం. దేహం మనం ఒకటి కాదు, అలాగే భగవంతుడి దేహంలో ఎవరుంటాడు? భగవంతుడే ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడు? మనలోనూ సూర్యుల్లోనూ ఈ విశ్వం అంతట్లోనూ అన్నిటికీ శక్తినిచ్చే మహా తేజస్సుగా ఉంటాడు, మనోమయ పురుషుడుగా ఉంటాడు అని చెప్తోంది వేదం. అక్కడికి వెళ్తాం మనం, అక్కడ లీనమైపోతాం. ఆ మనోమయ పురుషుడు ఎవడైతే ఉన్నాడో పరమాత్మ, ఆయనకు ఒక పేరుంది, ఆయనకు ఒక శక్తి ఉంది. అదేంటంటే సర్వవ్యాపకత్వము. ఈ ఆకాశం ఎక్కడుందంటే అంతటా ఉంది, అంతే అంతటా ఉందన్న దాన్నే సర్వవ్యాపకం అంటారు. అంతే తప్ప ఇక్కడుండి అక్కడ లేకపోతే ఎవరు. రెండోది సర్వజ్ఞత్వము, అంటే దానికి అన్నీ తెలుసు, ఇది తెలియదు అది తెలియదు ఏం లేదు అన్నీ తెలుసు. కాబట్టి హిరణ్యాక్షుడు వరం కోరినప్పుడు ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, పైన చంపకూడదు, కింద చంపకూడదు, రాత్రి చంపకూడదు, పగలు చంపకూడదు, శస్త్రాలతో చంపకూడదు, అస్త్రాలతో చంపకూడదు, మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, దేవతలు చంపకూడదు, రాక్షసులు చంపకూడదు. ఇలాగ వాడు వీడు వీడు వాడు ఏవైతే రెండు రెండు ఉన్నాయో అన్ని చెప్పేసాడు. ద్వంద్వాలు ఎక్కడెక్కడ ఉంటాయో, పగలు రాత్రి ద్వంద్వాలు, మనిషి జంతువు ద్వంద్వాలు, అలాగే లోపల బయట ద్వంద్వాలు, పైన కింద ద్వంద్వాలు, ఇలాగ అన్ని ద్వంద్వాలు చెప్పాడు. చెప్పి వీటి వేడ్చేత నేను చంపబడకూడదు అంటే లోపల ఉన్న సర్వజ్ఞుడు ఏం చేశాడు, ఓ ఇవన్నీ కానిది ఒకటి ఉంటుంది ఆయనకు తెలుసు, ఆ రూపంలో వచ్చి వాడిని చంపేశాడు. గోడతో పీకాడు అంతే తప్ప అస్త్రశస్త్రాలు ఏమి ఉపయోగించలేదు. మనిషిగా రాలేదు, మనిషి శరీరము ఈ సింహం తల నరసింహస్వామి. అలాగే గడప మీద కూర్చున్నాడు, అది లోపల కాదు, బయట కాదు, పైన కాదు, కింద కాదు. అలాగే సంధ్య వేళ చంపాడు, అది పగలు కాదు, రాత్రి కాదు. ఈ రకంగా మనలో ఉన్న సర్వజ్ఞుడు ఎవరైతే ఉన్నాడు ఆయనకు అన్నీ తెలుసు. అలాగే ఆయన సర్వవ్యాపకుడు కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటే అక్కడ ఎలా తెలిసింది అంటే ఆయన సర్వవ్యాపకత్వం ఉంది కాబట్టి తెలిసింది. అలాగే సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వంతో పాటు మూడోది సర్వసమర్థత్వం, ఆయన చెయ్యలేని పని లేదు. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలు, సర్వవ్యాపకత్వము సర్వజ్ఞత్వము సర్వసమర్థత్వము అనే మూడు లక్షణాలు ప్రతి ఒక్కడిలోనూ ఉన్నాయి. తేజలో ఉన్నాయి, కల్పన గారిలో ఉన్నాయి, లేకపోతే కిషోర్లో ఉన్నాయి, అరుణలో ఉన్నాయి, శైలజ గారిలో ఉన్నాయి, లేకపోతే ఇంకా మన మెంబర్స్ ఇంకా చాలామంది ఉన్నారు, శంకర్రావు గారిలో ఉన్నాయి, ఎంఎస్ఆర్ ప్రసాద్ గారిలో ఉన్నాయి, అనిరుద్ధ్, ఇలాగా ప్రతి ఒక్కళ్ళు మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు, వాడు ఎక్కడన్నా పుట్టినచ్చు, ఏ మతమన్నా పాటించవచ్చు, ఎలాగన్నా ఉండొచ్చు, కానీ వాడి లోపల ఉంది. ఆ వాడి లోపల ఉన్నది ఎవరు గ్రహించాలి, ఉందని వాడే గ్రహించాలి, పక్కవాడు గ్రహిస్తే ఏం లాభం లేదు. మాస్టారు చెప్తుండేవారు ఎప్పుడు, వెంకయ్య స్వామి గారి చిత్రంగా మాట్లాడేవారు, ఎలాగంటే బెంగళూరు మహారాజు గారు అదే మైసూర్ మహారాజు అలా వెళ్తున్నట్ట, మైసూర్ మహారాజు అయితే నాకేంటి అనేవట, మైసూర్ మహారాజు వెళ్తే మనకేంట్రా అనేవట. ఆయన మహారాజు నిజమే, నువ్వేంటి. అలాగే ఇప్పుడు మన ఎదురుకుండా మాస్టర్ కూర్చున్నారు, రామకృష్ణ మాస్టర్, ఆయన ఇవన్నీ చెప్తున్నారంటే గ్యారంటీగా ఆయన ఆయనకు తెలియకుండా చెప్పరు కదా. ఆయన సర్వజ్ఞత్వం అంటే ఏంటో ఆయనకు తెలియాలి, సర్వవ్యాపకత్వం అంటే ఏంటో ఆయనలో ఉండాలి, అలాగే సర్వసమర్థత్వం అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే కదా ఆయన మనకు చెప్పేది, అవి తెలియకుండా ఉట్టిగా కౌరులు చెప్పరు వాళ్ళు. కాబట్టి ఈ మూడు కలిగిన మూడు ఉన్న స్థితి అనుభూతిలోకి తెచ్చుకున్న ఆయన కాబట్టి అది చెప్పగలిగారు. అది ఆయనకి తెలిస్తే లాభం ఏంటి, మనకు అంటించలేరా అంటే సాధన మనం చెయ్యాలి. దాంట్లో ఎక్కడన్నా ఇదివరకు ఒకసారి నాకు ఒక చిన్న చిన్న కథ అంటే 4-5 సెంటెన్స్ వస్తుంది. గురువు శిష్యుడు నడుస్తున్నారు అలా సముద్రం ఉంటారు. కాసేపటికి కొంచెం దూరం వెళ్ళేసరికి 4 పాదాలు కనిపించాయి, ముద్రలు, ఒక పెద్దవి ఒక చిన్నవి, పెద్ద పాదాలు చిన్న పాదాలు. కొంచెం దూరం వెళ్ళేసరికి 2 కనిపించాయి, పెద్దవి చిన్నవి కనపడలేదు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి 4 కనిపిస్తున్నాయి, చిన్న ముద్రలు పెద్ద ముద్రలు. ఇదేంటి గురువు గారు అన్నట్టు, అంటే ఇక్కడ గురువు శిష్యుడు లేకపోతే తండ్రి కొడుకు వెళ్తున్నారు. ఎక్కడైతే కొడుకు నడవలేడో అప్పుడు ఆ కొడుకుని లేకపోతే ఆ శిష్యుణ్ణి గురువు లేకపోతే తండ్రి భుజం మీద వేసుకుని లేకపోతే సంకనెత్తుకుని అది దాటించాడు. మళ్ళీ ఇద్దరు కలిసి నడిచి వెళ్తున్నారు మధ్యలో. అందుకని నీకు పెద్ద పాద ముద్రలే కనిపించాయి, చిన్నవి కనబడలేదు అన్నట్టు అది చెప్పారు నాకు మాస్టర్. చెప్పి ఊరుకున్నారు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడన్నా నువ్వు కష్టంలో ఉంటే, ఎప్పుడన్నా నువ్వు అధిగమించలేని ప్రాబ్లం నీకు వస్తే, అప్పుడు నేను దాన్ని సాల్వ్ చేయడానికి వస్తాను, అప్పుడు నీ పాదాలు కాదు నా పాద ముద్రలే ఉంటాయి అక్కడ అని చెప్పారు. ఇది గురువు ఏ శిష్యుడికైనా చేసే ఒక రకమైన సర్వీస్. ఎందుకంటే వాళ్ళు అందరిలోనూ భగవంతుడే చూస్తారు కాబట్టి వీడు నాకు శిష్యుడు, వీడు నేను సర్వీస్ చేయాలా అని ఏమి అనుకోరు, వాళ్ళు చేస్తారు. మనం ఎందుకు రక్షించాలంటే రక్షిస్తారు. ఎందుకంటే అంతేది. ఇప్పుడు ఓంకారం ఎక్కడ లీనమవుతోంది, ఆ ఓంకారం ఎక్కడ లీనమవుతోందో ఆ సహస్రారం ఆజ్ఞ, ఆజ్ఞా సహస్రారం మధ్యలో ఓంకారం లీనమవుతుంది. అది థియరిటికల్గా తెలుసుకుంటున్నాం, ప్రాక్టికల్గా చేసి ఎవరంతా వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఓ ఇక్కడ చెయ్యాల్సింది ఒకటి ఉంది, అదేంటంటే ఈ ఓంకారం ఎక్కడ లీనమవుతోంది అని చిన్న ప్రశ్న వేసుకోవాలి. ఒక ఒక రకంగా ఇది. ఇంకొక మహాత్ముడు ఏం చెప్పారంటే ఈ ఓంకారం అసలు ఎక్కడ పుడుతోంది, సృష్టిలో ఉన్న సత్యం ఏంటంటే ఎక్కడ పుడుతోందో అక్కడే లీనమవుతుంది. నదులన్నీ ఎక్కడ లీనమవుతాయి, సముద్రంలో లీనమవుతున్నాయి. మరి ఇప్పుడు చెప్పిన దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా, ఏమైనా ప్రత్యయం ఉందా, అవ్యయం ఉందా, కాంట్రడిక్షన్ ఏమైనా ఉందా? సముద్రంలో నదులన్నీ లీనమవుతాయి, నదీనా సాగరో గతి. కానీ నదులు ఎక్కడ పుడుతున్నాయి, ఇవాళ గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి, మొట్టమొదటి 12 రోజుల్లో ఇవాళ 12 రోజుల్లో చివర అయిపోయింది, బ్రహ్మాండం చేశామని చెప్పుకుంటాం. చెప్పుకుంటూ టీవీలో అన్నింటిలో ఏమొస్తుంది, మహారాష్ట్రలో నాసిక్లో పుడుతుంది గోదావరి, అలాగే గంగ పుష్కరాలు ఉన్నాయి, గంగోత్రిలో పుడుతుంది, యమునకైతే యమునోత్రిలో పుడుతుంది, ఇంకో భాగీరథ సారీ మన కావేరి వచ్చింది అనుకోండి, దాంగో అక్కడ పుడుతుంది, తుంగభద్ర ఇలాగ కృష్ణ అది చెప్పుకున్నాం కదా, అలాగే బ్రహ్మపుత్ర ఫలానా చోట పుడుతుంది. ఇదేంటి మరి ఎక్కడ పుడితే అక్కడే కదా లీనమవ్వాల్సింది, సృష్టిలో ఉన్న ఫస్ట్ కండిషన్ అది, ఎక్కడ పుడితే అక్కడే లీనమవుతుంది. నిజం ఆ ఇదేంటే మనం రోజు చూస్తాం కానీ గమనించాం. ఒక ఒక విత్తనం తీసుకున్నాం అనుకోండి, ఆ విత్తనం వేస్తే ఈ విత్తనం ఎక్కడ లీనమవుతుంది, విత్తనం భూమిలో వేస్తాం, విత్తనం భూమిలో వేస్తే లీనమవటం అంటే అర్థం ఏంటి, దాని స్థితిని అది మార్చుకుని ఇంకో స్థితిలోకి మారిపోతుంది, అక్కడ కనబడదు అది. కాబట్టి అది కనబడకుండా ఏమైపోతుంది, కిందకి వేళ్ళు పైకి కొమ్మలు వస్తాయి మెల్లిగా. కాబట్టి విత్తనం కనబడని స్థితికి వెళ్ళిపోయింది, ఇంకో స్థితిలోకి లీనమైపోయింది. ఆ తర్వాత ఏమవుతుంది, మెల్లిగా చెట్టు పెరిగి పెద్దదైన తర్వాత పూలు పోస్తుంది, కొంతకాలం తర్వాత మొట్టమొదటి మొగ్గ మోస్తుంది, మొగ్గ వచ్చిన తర్వాత పువ్వు అవుతుంది, ఆ తర్వాత పువ్వు కూడా మాయమైపోతుంది, అక్కడ కాయ వస్తుంది, పిండి వస్తుంది, పిండి మెల్లిగా పెద్దదవుతుంది, కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, అప్పుడు పిండి కనబడదు, మొగ్గ కనబడదు, పువ్వు కనబడదు, పిండే కనబడదు, కాయ కనబడదు, పండు కనిపిస్తుంది. కాయగా ఉన్నప్పుడు ఉన్న లక్షణాలు రుచులు పండు అయిన తర్వాత ఉండవు, కాబట్టి అక్కడ ఉన్నవన్నీ కూడా పండులో లీనమైపోయాయి. ఆ పండులో మళ్ళీ ఏం కనిపిస్తుంది, ఏ విత్తనం అయితే భూమి మీద నాటేమో అదే మనకు చెట్టు మీద పండులో ఆ విత్తనమే కనిపిస్తుంది. అంటే భూమిలో వేసింది ఎక్కడుంది, ఆకాశంలోకి వచ్చింది. భూమిలో వేసిన విత్తనం ఎక్కడికి వచ్చింది, ఆకాశంలోకి వచ్చింది. పోనీ భూమిలో వేసినవి మళ్ళీ కొన్ని ఏమవుతాయి, భూమిలోనే పెరుగుతుంటాయి. అలాగైనా సరే అది మనం ఏది వేసామో ఆ స్టేజ్కి వచ్చేస్తుంది మళ్ళీ. ఇప్పుడు సపోజ్ ఒక కంద నాటామనుకోండి, కంద దుంప తీసుకెళ్ళి ఇంత చిన్న దుంప భూమిలో నాటాం, అది పెద్ద చెట్టు అయిన తర్వాత పండిపోతుంది, పైన ఆకులు అన్ని పండిపోతే అప్పుడు ఇంకా దాన్ని తీసేయచ్చు అనమాట. బయటికి లాగి చూసామనుకోండి, ఇంత చిన్న దుంప అంత పెద్ద దుంప అవుతుంది. మనం వేసింది బుల్లిది, వచ్చింది పెద్ద దుంప వస్తుంది, మళ్ళీ దాన్ని ఇంకో చోట వేసుకోవచ్చు. అంటే మనం ఏది నాటాము అదే వస్తుంది. నాటు కోసుకో అని గురువు గారు వాళ్ళ గురువు గారి దగ్గర తీసుకున్న ప్రిన్సిపల్లో ఏది నాటుకున్నా ప్రేమ నాటుకున్నాను నేను, ఎన్నో రెట్లు పెరిగి పెద్దదే అది నాకు మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అని రాసుకుంటారు ఆత్మకథలో గురువు గారు. అంటే ఏంటి, మనం నాటిందే వస్తుంది, నాటిందే వస్తుంది అంటే మధ్యలో బోల్డ్ వస్తున్నాయి, చెట్టు వస్తుంది, చెట్టు ద్వారా నీడొస్తుంది, ఆకులు వస్తాయి, పూలు వస్తాయి, పళ్ళు వస్తాయి, అన్ని వస్తాయి, కానీ నాటింది వస్తుంది అది విత్తనం. కానీ మనం ఒకటి నాటితే ఎన్ని విత్తనాలు వస్తాయి, ఒక కాయలో 2 విత్తనాలు ఉండొచ్చు, 1 విత్తనం ఉండొచ్చు, 5-6 విత్తనాలు ఉండొచ్చు, 10 ఉండొచ్చు. ఒక్క వరి విత్తనం నాటామనుకోండి, వరి ఒకటే నాటితే ఆ దాంట్లోంచి వచ్చే దాంట్లో బోల్డ్ కంకులు వస్తాయి, బోల్డ్ కంకుల్లో బోల్డ్ విత్తనాలు ఉంటాయి. అలాగా ఒకటి ఎన్నో అయ్యే లక్షణం, ఒకటిని ఎన్నో చేసే లక్షణం భూమికి ఉంది. ఏది నాటామో మళ్ళీ అదే తీసుకోవడం అనేది ప్రకృతిలో ఉన్న ఒక ధర్మం. కాబట్టి విత్తనం అనే స్టేజ్ని మనం నాటితే మళ్ళీ విత్తనం అనే దాన్ని మనం తీసుకుంటున్నాం. కానీ నాటాల్సింది ఏంటంటే విత్తనాన్ని నాటాలి, ఇదేమీ నాటాలి. ఒక కొమ్మను నాటచ్చు, కొమ్మను కూడా నాటచ్చు, దాంట్లో మళ్ళీ ఏమవుతాయి విత్తనాలు వస్తాయి. అంటే ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఏంటంటే లీనం అవటం అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. ఆ విత్తనం రకరకాల స్టేజుల్లో లీనమై లీనమై మళ్ళీ విత్తన స్టేజ్కి వచ్చింది. అలాగే ఆకాశం మొట్టమొదటి ఉంది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అంటే ఆకాశం అయిపోయి వాయువు అయింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి నీళ్ళు వచ్చాయి, నీళ్ళ నుంచి భూమి వచ్చింది, భూమి నుంచి ఔషధులు అన్నం ఇలాంటివి వచ్చాయి. అవి తినటం వల్ల మనుషులు వచ్చారు. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రకంగా చూస్తే ఆకాశం నుంచి వచ్చారు. కాబట్టి వీళ్ళ ఆరిజిన్ ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు సాధన చేసుకుని మళ్ళీ మనం ఆకాశంలో లీనమవ్వాలి. మనిషి అంటే మనస్సు అన్నవాడు. మనస్సు అంటే ఆలోచించగలిగిన శక్తి. ఆలోచించగలిగిన శక్తి వల్ల మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం, మన అవేర్నెస్ పెంచుకుంటాం, మనలో కొన్ని లక్షణాలు తెచ్చుకోగలం. ఈ లక్షణాలు బట్టి మనకు ఇంకొకరికి ఉన్న తేడాలను గమనించగలం. ఇవన్నీ కూడా సోల్ క్వాలిటీస్. ఇవన్నీ ఉండటం వల్ల మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఇవన్నీ తెలుసుకోగలిగిన ఒక మనస్సు మనకు భగవంతుని ఇచ్చాడు. ఇది ఉపయోగించుకుంటూ ఓంకారం అనాలనుకోండి, మొట్టమొదట ఓంకారం అనాలి అనే విషయం మనం వినాలి. వినాలంటే మనస్సు ద్వారా వింటాం, మనం వింటాం. చెవులు వింటాయంటే తప్పు. చెవులు ఒక మైక్ ఉంటే మైక్ మాట్లాడదు, మైక్లో ఇంకొకటి ఎవడో మాట్లాడతాడు. కానీ బయట స్పీకర్స్ ఉంటాయి, అవి యాంప్లిఫైయర్ ఉండి పెద్దగా సౌండ్ వచ్చేటి చేస్తాయి. దీంట్లో ఏవి మాట్లాడవు, కానీ మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు. అలాగా మన లోపల ఒకడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడంటే మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా బయట జరుగుతున్న వింటాడు, చూస్తాడు, స్పర్శ ద్వారా తెలుసుకుంటాడు. అలాగా వాడిని జీవుడు అంటారు, అదే నేను అంటారు. ప్రస్తుతానికి ఫాల్స్ నేను, అసలు నేనేమో భగవంతుడు, ఫాల్స్ నేనేమో జీవుడు. వాడు అహంకరించేవాడు. ఈ అహంకరించేవాడైన ఈ జీవుడు, ఈ మనస్సుతోటి ఇంద్రియాలతో కలిసిన వీడు ఓంకార స్వరూపుడైన పరమాత్మలో లీనం అవ్వాలి. ఎలాగైతే మనం మొదలుపెట్టింది ఎక్కడ? నదులు సముద్రంలో కలుస్తున్నాయి, ఎక్కడ మొదలైంది అక్కడ కలవాలి కదా అన్నదానికి మాట్లాడుకుంటున్నాం. కానీ నదులు ఎలా వస్తాయంటే సముద్రంలో నీళ్ళన్నీ ఆవిరైపోయి పైకి వెళ్ళి మేఘాలు ఏర్పడి మేఘాల నుంచి వర్షం ఏర్పడుతుంది. ఆ తర్వాత భూమి మీద పడి మళ్ళీ అవన్నీ వాగులు వంకలు ఇలా అన్నీ అయ్యి మళ్ళీ సముద్రంలో కలుస్తాయి. అలా పడినవే అక్కడ. మరి గౌతమ మహర్షి గోదావరిని తీసుకొచ్చాడు, భగీరథుడు గంగను తీసుకొచ్చాడు, ఎలాగా అనే ప్రశ్న మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. అక్కడ కూడా ఏంటంటే అందరూ అక్కడి నుంచి తెచ్చుకురావాల్సిందే, అక్కడి నుంచి తీసుకుంటేనే వచ్చేవి. అందుకని లీనము అవటం అంటే మన చేతనత్వం ఏదైతే ఉందో ఇవన్నీ గమనిస్తున్నాం. భౌతికంగా ఉన్నప్పుడు బయటవన్నీ గమనిస్తున్నాం, కలగంటున్నప్పుడు కళ్ళలో అన్నీ గమనిస్తున్నాం. ఈ రెండు లేని స్థితిలో ఏమీ గమనించని స్థితిలో ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ లీనమైపోయాయి? సుషుప్తిలో లీనమైపోయాయి. సుషుప్తి కంటే మనం తురియ స్థితిలో, అంటే ఇవన్నీ తెలుస్తుంటాయి మనం ధ్యానంలో, ఇవన్నీ తెలుస్తాయి. యోగిక్ స్లీప్ అంటారు, యోగ నిద్ర. అలాంటి యోగ నిద్రలో ఇవన్నీ లీనమైపోతాయి. అలాంటి స్థితికి వెళ్ళాలంటే ఈ ఓంకారం ఎక్కడ లీనమవుతోంది అని ఒక ప్రశ్న వేసుకుంటే చాలు, ఎందుకంటే ఏం చేయక్కర్లేదు. ఈ ఓంకారం ఎక్కడ లీనమవుతోంది? ఇందాక చెప్పుకున్నాం, ఇంకో మహాత్ముడు ఏం చెప్పారు, ఈ ఓంకారం ఎక్కడ పుడుతోంది, ఎవరు దీన్ని ఉచ్చరిస్తున్నారు, ఓం అని నేనంటున్నానా ఇంకెవరని అంటున్నారా అంటే దానికి ఆన్సర్ వస్తుంది. ప్రస్తుతానికి మటుకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఓంకారం ఎక్కడ లీనమవుతోంది అని ఒక ప్రశ్న వేసుకొని ఓం అని ఆలో అంటే అప్పుడు మనకు అది ఎక్కడ లీనమవుతుంది అర్థమవుతుంది. ఇది తెలుసుకుంటూ మనం కూడా మాస్టారు స్వయంగా ఆయన గురించే చెప్పుకున్న మాట ఒకటి చెప్తాను. అంటే ఇంతకాలం మాస్టర్ గురించి రకరకాలు చెప్పుకున్నాం కదా, 30 గురువుల దగ్గర దీక్ష తీసుకున్నారు. నేనేది కట్టానో అది కట్టు, నేనేది తిన్నానో అది తిను అని గురుదేవులు చెప్పారు. ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. అవన్నీ కాకుండా చాలా క్యాజువల్గా ఆయన గురించి చెప్పుకున్న మాట ఒకటి చెప్తాను. ఇది వింటే మాస్టర్ అంటే ఏమిటో చూచాయిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలం. అదేంటంటే ఈ మాస్టారి లైఫ్ హిస్టరీలో మొట్టమొదటిగా మనకు బగళాముఖి సాధన అనే ఒక సాధన నారదుడి ద్వారా దీక్ష ఇవ్వబడటం జరిగింది. అది అందరికీ తెలిసిందే. బగళాముఖి అంటే ఏం చేస్తుందంటే ఎక్కడ దాన్ని అక్కడ ఆపేస్తుంది, ఆగిపో అంటే ఆగిపోవాలంటే ఏదైనా సరే అది సాధన. అది ఎందుకు ఇచ్చారు, ఏమిటి ఇచ్చారు, ఆయన నీ భావి కార్యక్రమాలకు ఇదంతా ముఖ్యం కాబట్టి ఇది చెయ్యి అని నారదుడు దీక్ష ఇచ్చారు, ఇవన్నీ చెప్పారు. ఇంతకీ నారదుడు అంటే ఎవరు? మనందరం ఆర్కే మిషన్ అని కానీ అఖండ గురుసత్తా అని ఏదైతే చూస్తూ ఉన్నామో, అఖండ గురుసత్తాలో ఎవరెవరు ఉన్నారు? రమణ మహర్షి గారు, జిల్లెళ్ళిమూడమ్మ, సివి గారు లావిట్స్కి, అలాగే పరమహంస యోగానంద గారు వాళ్ళ గురువు గారు, లాహిరి మహాశీలు, యుక్తేశ్వరగిరి గారు లాహిరి మహాశీలు, అలాగే రామకృష్ణ పరమహంస గారు శారదామాత, గురువు గారు మాతాజీ, అలాగే సత్యసాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు, వీళ్ళ అరవిందులు, తర్వాత మదర్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ గురువు గారు అంటే మాస్టర్ ఎలా చెప్పారు, అఖండ గురుసత్తా అన్నారు. ఈ అఖండ గురుసత్తా అనే పేరు దేనికి ఉంది అంటే, ఆయన పేరు నారదుడు. నారదుడు అంటే అర్థం జ్ఞానాన్ని ఇచ్చేవాడని అర్థం. నారదుడు, నారము నీళ్లు, ఒకదానికి అర్థం ఏంటంటే నారాలంటే నీళ్లు, నీళ్ల మీద ఉంటాడు కాబట్టి నీళ్ల ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి నారాయణుడు అని ఆయనకి పేరు. ఇంకొక అర్థం ఏంటంటే జ్ఞానం, జ్ఞానాన్ని ఇచ్చేవాడు కాబట్టి నారదుడు, నారదుడు జ్ఞానం ఇస్తాడు కాబట్టి మనకు జ్ఞానాన్ని ఇచ్చే ఈ అఖండ గురుసత్తా ఏదైతే ఉందో, అఖండ గురుసత్తా ఫోటోలు 12 లేదా 14 ఫోటోల్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి యొక్క అసలు వెనకాల ఉన్న అసలు రూపం ఏంటంటే నారదుడు, అంటే జ్ఞానము. మొట్టమొదటి బ్రహ్మ సృష్టిలో చేసింది నారదుడే, తర్వాత సనక సనందనాదులను సృష్టించాడు. వాళ్ళెవరు కూడా ఈ సృష్టిలో మేము పాల్గొనిపో అన్నారు, ఈ జ్ఞానం ఇలాగే ఉంచుకుంటా ఉన్నారు, అందుకని ప్రజాపతులను సృష్టించాల్సి వచ్చింది 9 మందిని. ఈ నారదుడు మాస్టర్కి దీక్ష ఇచ్చాడు. మరి దీంట్లో ఆయన గురించి చెప్పుకున్నది ఏముంది? ఇప్పుడు వస్తుంది అసలు విషయం, అదేంటంటే ఎవరైతే నారదుడి ద్వారా దీక్ష తీసుకుంటారో, ఎవరైతే నారదుడి ద్వారా దీక్ష పొందుతారో వాళ్ళందరూ కూడా చాలా చాలా మహాత్ములయ్యారు. ఎవరు? ఒక వాల్మీకి, ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, ఇలాగా వీళ్ళందరూ కూడా నారదుడు వల్ల దీక్ష తీసుకున్నారు, నారదుడి ద్వారానే తీసుకున్నారు. ప్రహ్లాదుడైతే ఇంకా తల్లి గర్భంలో ఉండగానే లీలావతి తల్లి, ఆయన ఏం చేశాడు నారదుడు, ఆవిడని ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయి దీక్ష ఇచ్చాడు లీలావతి గారికి. లీలావతికి చెప్తుంటే లోపల ఉన్న ప్రహ్లాదుడు విని నారాయణ ఓం నమో నారాయణాయ చేసేసుకున్నాడు, అంతే మహాత్ముడై బయటకు వచ్చాడు. అలాగే తండ్రి తొడ మీద కూర్చోవాలనుకున్నాడు, సవతి తల్లి తోసి పడేసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్నగారు తొడ మీద కూర్చుందాం అనుకున్నాను, కూర్చోనివ్వలేదు. అంటే వీళ్ళ తోడ వాళ్ళ తోడ కాదు, భగవంతుడిని అడుగు, ఆయన అందరికంటే పెద్దది ఇస్తాడు, నీకు పదలిపో అన్నది. తల్లి చెప్పినట్టుగా వెళ్ళి నారాయణుడి గురించి తపస్సు చేస్తే, ఆ తపస్సు చేసే ముందు నారదుడు వచ్చి దీక్షిస్తాడు. ఆయన ధ్రువుడయ్యాడు. ఇప్పుడు సప్తమహర్షులు కూడా ఆ ధ్రువుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత వాల్మీకి, సాక్షాత్తు పరబ్రహ్మమైన రాముడి చరిత్రని రాశాడు నారదుడు వల్ల విని. ఇవన్నీ నారదుడు ద్వారా తీసుకున్నవే వీళ్ళందరూ కూడా దీక్షలు. వీళ్ళందరూ ఎంతటి వాళ్ళు అయ్యారు, ఇప్పటికీ వాళ్ళని మర్చిపోలేం, చిరస్మరణీయులు వీళ్ళు. ఈ మనం ఈ మానవ జాతి సూర్యచంద్రులు ఉన్నంతకాలం వీళ్ళు గుర్తుంటారు మనకు. వీళ్ళందరూ ఎవరి ద్వారా దీక్ష పొందారు? నారదుడి ద్వారా. రామకృష్ణ మాస్టర్కి ఎవరు దీక్ష ఇచ్చారు? నారదుడు ఇచ్చారు. కాబట్టి నా మాస్టర్ కూడా ఏంటి, వాల్మీకి ఎలాగో, ధ్రువుడు ఎలాగో, ప్రహ్లాదుడు ఎలాగో, అలాగే ఆయన కూడా చిరస్మరణీయుడు అయ్యాడు. మాస్టర్ మాటల్లో చెప్తాను, అదే చదువుతా వినండి. నారదుడికి అనుమానం వచ్చింది, వాల్మీకి అనుమానం వచ్చింది రాముడు లాంటి ఒక వ్యక్తి ఉంటాడని. ఆయన కొన్ని లక్షణాలు అడిగాడు రామాయణం మొదట్లోనే, స్థితప్రజ్ఞుడు ఎవడు, కోపం వచ్చినా సరే ఆ కోపం ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మంచి చేసేవాడు ఎవడు, కృతజ్ఞుడు ఎవడు, తర్వాత మితభాషి ఎవడు, ధర్మాత్ముడు ఎవడు, సత్యసంధుడు ఎవడు, ఇలాగ 16 రకాల లక్షణాలు ఉన్న వాళ్ళని అడిగాడు. అడిగితే అవన్నీ విని నారదుడు చెప్తాడు, ఆ ఉన్నాడు ఉన్నాడు. వాల్మీకి బ్రహ్మ సంక్షిప్తంగా రామాయణం చెప్తే తర్వాత నారదుడు వచ్చి దాన్ని బాగా నువ్వు ఇలా రాయి అని చెప్తాడు. అక్కడ జరుగుతున్నదన్నమాట. నారదుడు దానికి జవాబు చెప్తాడు. దానికి సమర్థ సద్గురువు యొక్క బాహ్య స్వరూపం ఎప్పుడూ నారదుడే, అందుచేత నారదుడి ద్వారా దీక్షితులైనటువంటి ఏ వ్యక్తి అయినా కూడా చిరస్మరణీయత ఆటోమేటిక్ గా అతడికి వస్తుంది. ఇది మాస్టారు ఆయన నోటితో చెప్పిన మాట, నా కల్పితమేం లేదు దీంట్లో. అలా చెప్తూ దాని తర్వాత చెప్పినవి ప్రహ్లాదుడు, ధ్రువుడు, వాల్మీకి, వీళ్ళందరూ కూడా నారదుడి ద్వారా దీక్షితులైన వారే ఆ తర్వాత చెప్పాల్సిన మాట ఏంటి, అక్కడ చెప్పండి నేను కూడా నారదుడు ద్వారా దీక్ష పొందినవాడిని అంతే కదా, రామకృష్ణ అని నేను మారెళ్ళ శ్రీరామకృష్ణ అనే నేను కూడా నారదుడి ద్వారా దీక్ష పొందాను. నారదుడి ద్వారా దీక్ష పొందటం అంటే మరి మాస్టర్ పొందే మన సంగతి ఏంటి, తేజ సంగతి ఏంటి, కిషోర్ సంగతి ఏంటి, ఎంఎస్ఆర్ ప్రసాద్ ఏంటి, లేదా కల్పన అనే ఆవిడ ఏంటి, లేదా శ్రీలక్ష్మి గారు ఏంటి, శైలజ ఏంటి, ఇంకా మనం వింటున్న మెంబర్స్, మరి మాకేంటి అంటే మనకు కూడా ఉంది ఛాన్స్, కంగారు పడకండి. అదేంటంటే ఈనాడు మీరు కూడా ఈ ధ్యానాన్ని అవగాహన చేసుకుని చేస్తే నారదుడితోనే దీక్షితులు అవ్వబడతారు. ఇప్పుడు చెప్పుకున్న ఈ ఓంకారం ఎక్కడ లీనమవుతోంది అనే ప్రశ్న వేసుకుని ఓం అనేది చేస్తే ఈ చేసిన వాళ్ళందరూ కూడా నారదుడి ద్వారానే అంటే అఖండ గురుసత్తా ద్వారానే దీక్షితులు అవుతున్నారు. ఇది ప్రతి ఒక్కరూ హృదయంలో పదిలంగా ఉంచుకుని ఇంత మంచి అవకాశాన్ని మనకు ప్రసాదించిన మాస్టర్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఓంకార సాధన చేద్దాము. ఈ ఓంకార సాధన ఎవరిస్తున్నారు దీక్ష అంటే, ఊరికి చెప్తున్నాను నేను ఇక్కడ మీకు, అక్కడ జరిగింది చెప్తున్నాను తప్ప నేనేమి ఇవ్వట్లేదు, ఎవరికి గుర్తుపెట్టుకోండి. మాస్టర్ స్వయంగా ఇస్తారు, మాస్టర్ స్వయంగా నారదుడి ద్వారా దీక్ష పొందిన వారు చిరస్మరణీయులు అని తన గురించి చెప్పుకున్నట్టు చెప్పలేదు కానీ ప్రహ్లాదుడు ధ్రువుడు మిగతా వాళ్ళ గురించి చెప్తూ మధ్యలో దాన్ని కూడా చెప్పారు. ఇంకా మనందరి అదృష్టం ఏంటంటే ఇవాళ ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు కూడా నారదుడి ద్వారానే దీక్ష పొందిన వాళ్ళు అవుతున్నారు. అందుకని ఈ ముక్కని మనం బాగా ఈ వాక్యాన్ని బాగా మనం దృష్టిలో ఉంచుకుని ఈ ఓంకార సాధన చేసేటప్పుడు మాస్టర్ ఫోటో అలాగే అఖండ గురుసత్తా ఫోటో ఎదురుగుండా పెట్టుకుని ఈ ఓంకారం ఎక్కడ లయమవుతోందో మాకు అర్థమయ్యేటట్టుగా చెయ్యండి అని ఒక రిక్వెస్ట్ చెయ్యాలి. ఆ ఓంకారం ఎక్కడ లయమవుతుందో ఎవరంతటా వాళ్ళు తెలుసుకోవాలి, కష్టమేం కాదు, చాలా సులభం. సపోజ్ కొత్తగా హైదరాబాద్ వచ్చారు, కొత్తగా హైదరాబాద్ వస్తే చార్మినార్ ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు, చార్మినార్ వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తారు, ఎవరినో ఒకళ్ళని అడుగుతారు కదా, చార్మినార్ వెళ్ళాలండి ఎలాగా అంటే, ఎవడన్నా తప్పు చెప్పచ్చు, ఏ కుక్కటిపల్లిలో వెళ్ళి చూపించి ఇలా వెళ్తే వస్తుంది చార్మినార్ అంటే వెళ్తారు పాపం, మీకు తెలియదు కాబట్టి. తీరా కుక్కటిపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ తేజ కనిపించి చెప్తుంది, ఎవరన్నా నీకు చెప్పింది ఇక్కడ కాదు అలా వెళ్ళాలి, చార్మినార్ నేను చూపిస్తుందా అని చెప్పి తీసుకెళ్తుంది కావాల్సింది. అలాగా ఒకవేళ మనం మానవ మాత్రులు అయితే ఎలా మోసం చేస్తారు కానీ పరమ గురువులు ఎవరు మోసం చేయరు, వాళ్ళకి అసలు అలాంటి అవసరమే లేదు, ఉండదు కూడా. దీన్ని పూర్తిగా నమ్మి నేను కొంచెం అంటే నేను అంటే ఈ సీతారాం అని పేరు పెట్టుకుని నేను కొంచెం పిచ్చాడు, ఎందుకంటే అసలు మీరు నమ్మద్దు. ఇప్పుడు మీరెవరైనా సరే ఏసీ వేసిన గదిలోకి వెళ్ళారనుకోండి, మీకు ఇష్టం ఉన్నా మీకు ఇష్టం లేకపోయినా చల్లగా ఉంటుంది అంతే, నేను ఒప్పుకోనండి కుదరదు అంటే మనకు కుదరదు అంతే, అది మామూలుగా దానిపైన చేస్తుంది చల్లగా ఉంచుతుంది గదిని. ఐస్ క్రీమ్ తింటే చల్లగా ఉంటుంది నోటికి, ఆ తర్వాత జలుబు చేస్తే చేయొచ్చు. ఐస్ క్రీమ్ చల్లగా ఉండడానికి వీల్లేదు, నా నోట్లో పడితే అది వేడిగా అయిపోవాల్సిందే అంటే అవ్వదు, అది చల్లగానే ఉంటుంది. అంటే దాని ధర్మం అది పోగొట్టుకోదు, అంటే మన నమ్మకంతో దాని ధర్మాలను మనమేం మార్చలేము. అగ్ని ఎప్పుడు వేడిగానే ఉంటుంది, అంతే తప్ప నేను చాలా గొప్పవాడిని ముట్టుకుంటే నాకేం అవ్వదండి, ఏం కుదరదు, కాలుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం, ఈ సృష్టిలో ప్రతిదానికి దాని ధర్మం ఉంది, అలాగే పరమ గురువులకి వాళ్ళ ధర్మం ఉంది. పరమ గురువు అన్నా భగవంతుడు అన్నా ఒకటే. ఆ గురువు యొక్క ధర్మం ఏంటంటే సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము, ప్రేమ, కరుణ, సత్యము, జ్ఞానము, ఆనందము, ఇవన్నీ ఆయన లక్షణాలు. కాబట్టి మన మీద కరుణ ఉంటుంది. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, పిల్లలకి ఎంతో కష్టపడి అన్ని రకాలుగా చేస్తుంది, వాళ్ళకి ఏ టైం ఆకలిస్తుందో ఆ టైంకి అన్ని పెడుతుంది, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో అని చెప్పి వాళ్ళ ముందరే అన్ని అరేంజ్ చేసి పెడుతుంది. మరీ చంటి పిల్లలప్పుడు వాళ్ళ పాస్కి వెళ్ళినా లేకపోతే స్టూల్స్ ఇలాంటివన్నీ కూడా చాలా శుభ్రంగా క్లీన్ చేసి ఎంతో ప్రేమగా పీచి పెద్ద చేస్తుంది. ఇవన్నీ ఏ దృష్టితో చేస్తుందంటే ఏమి ఆశించదు, అవ్యాజము అంటే దానికి కారణం ఉండదు. అలాగా భగవంతుడికి ఏం కారణం ఉండదు, మన మీద కరుణ, మన మీద ప్రేమ, అలాంటి ప్రేమతో అలాంటి కరుణతో మనకు ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేది ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా మనందరం కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఓం అనే ఈ సాధన ఓంకారం ఎక్కడ లీనమవుతోందో దయచేసి మాకు తెలిసేటట్లు చెయ్యండి అని ఒక చిన్న రిక్వెస్ట్ తోటి మొదలు పెట్టండి, చేసి చూడండి. ఈ లోపల తేజ మీకు ఆ యానిమేషన్ ఒకటి అందరికీ లింక్ పంపిస్తుంది, అది ఓపెన్ చేసి చూసుకోండి. ఎక్కడెక్కడ మూలాధారం, ఎక్కడ స్వాధిష్టానం, ఎక్కడ మణిపూరకం, ఎక్కడ అనాహత, ఎక్కడ విశుద్ధి, ఎక్కడ ఆజ్ఞ, ఎక్కడ సహస్రం, ఒక ఉంటాయి దాంట్లో ఉంటూ దాని గురించి పక్కన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మొట్టమొదట ఓంకారం మూలాధారంలో అనండి. ఓం మన చేతనత్వం మూలాధారంలో ఉన్న ఆకాశంలో లీనమైపోయింది అనుకోండి, చాలా అయిపోతుంది. అలాగే స్వాధిష్టానంలో ఉన్న ఆకాశంలో లీనమైపోతుంది రెండో ఓంకారం. మూడో ఓంకారం మణిపూరకంలో ఉన్న ఆకాశంలో లీనమైపోతుంది. నాలుగో ఓంకారం అనాహతంలో ఉన్న ఆకాశంలో లీనమైపోతుంది. ఐదో ఓంకారం విశుద్ధిలో ఉన్న అగ్ని ఆకాశంలో లీనమైపోతుంది. ఆరో ఓంకారం ఆజ్ఞలో ఉన్న ఆకాశంలో లీనమైపోతుంది. మళ్ళీ కిందకు వస్తాం. ఇలా మొత్తం ఎన్నిసార్లు చేయాలో అక్కడ ఉంటుంది, అవన్నీ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. ఇవన్నీ చేయటం ఒక ఎత్తు. ఇవన్నీ చెయ్యలేము అని అనుకున్నా మీరేమీ కంగారు పడకండి. ఓం అనండి. ఈ ఓంకారం ఎక్కడ లీనమవుతుందో అని గమనిస్తున్నాను, ఈ ఓంకారం ఎక్కడ లీనమవుతుందో ఆ జ్ఞానం ప్రసాదించండి గురువు గారు అని చెప్పి ఆయనకి దండం పెట్టుకుని ఓంకారం చెయ్యండి. చేస్తే మనం ఆ ఓంకారంలో లీనమవుతాం. అక్కడ ఒక అనుభూతి వస్తుంది. ఆ అనుభూతి ముఖ్యం. ఓంకారం అంటాము, ఓంకారం అన్న తర్వాత ఇప్పుడు శంబళలో క్లాస్ పెట్టారు మాస్టర్, శంబళ వెళ్ళటం ముఖ్యమా క్లాస్ వినటం ముఖ్యమా? శంబళ వెళ్ళకపోతే క్లాస్ వినం, కాబట్టి శంబళ వెళ్ళటం ముఖ్యమే. శంబళ వెళ్ళిన తర్వాత క్లాసు వినటం ముఖ్యం. శంబళ వెళ్ళి అక్కడ పైనుంచి చూసి అబ్బో ఇక్కడ సీనరీ చాలా బాగుంది అని చూస్తూ బయట ఉండిపోయాం అనుకోండి, క్లాసెస్ ఉన్నా ఆయన టైంకి చెప్పేసి క్లోజ్ చేసేస్తారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఓంకారం అనటం ముఖ్యమే, ఓంకారం ఎక్కడ లీనమవుతోంది గమనించడం ముఖ్యమే. ఆ తర్వాత అక్కడ ఒక అనుభూతి కలుగుతుంది, ఆ అనుభూతిని పట్టుకోండి అంటున్నారు. అది అతి ముఖ్యము. ఓంకారం అంటాం ముఖ్యం, ఓంకారం ఎక్కడ లీనమవుతోంది ముఖ్యం, కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటి, ఓంకారం లీనమవుతున్న ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఆ ఓంకారం అంటున్న వ్యక్తికి ఒక అనుభూతినిస్తుంది. ఆ అనుభూతి ముఖ్యం. అంటే ఏంటి, పంచదార నోటి మీద వేసుకున్నాం, పంచదార నాలుగు మీద పడంగానే తీయగా ఉంటుంది. ఆ తీపిని ఎవరు తెలుసుకుంటున్నారు, ఆ తీపిని ఎవరు ఆస్వాదిస్తున్నారు, ఆ బాగుంది. ఒట్టి పంచదార అయితే బాగుండదు, అందుకని మనం ఏం చేస్తాం, స్వీట్ తయారు చేసుకుంటాం. ఏ గులాబ్ జాము, లేకపోతే జాంగీరు, లేకపోతే మైసూర్ పాకు, లేకపోతే కలకండ, లేకపోతే కాజు బర్ఫీ, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. అవన్నీ చేసుకుంటున్నా ఎందుకు, కానీ అన్నిట్లోనూ పంచదారే ఉంటుంది, అన్నిట్లోనూ నెయ్యే ఉంటుంది, అన్నిట్లో కూడా పాలకు సంబంధించినవి ఉంటాయి, ఎందుకంటే ఏమి ఉండవు. ఎంత రుచిగా ఉంది అంటాం, ఆ రుచిని ఆస్వాదిస్తున్నాం మనం, అక్కడ ఆ అనుభూతి చెందుతున్నాం రుచిని. అలాగే ఓంకారం ఎక్కడ లీనమవుతుందో అని తెలుసుకోవటానికి, ఓంకారం లీనమైన చోట ఉన్న అనుభూతిని తెలుసుకోవటానికి, అనుభూతి పొందటానికి మనం ఓంకారం అనాలి. అలాగ అనటానికే మనకు నోరిచ్చారు, అలాగ అనటూ వినటానికే మనకు చెవులు ఇచ్చారు, అలాగ అనటానికి కూర్చోవడానికి ఒక ఆసనం వేసుకునేటట్టుగా స్థిరంగా కూర్చునేటట్టుగా మనకు ఒక శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరం ఎందుకు ఉంది అంటే, ఓంకారం అన్న తర్వాత మనకు ఏ అనుభూతి వస్తుందో ఆ అనుభూతిని తెలుసుకోవటానికే ఇచ్చారు. ఆ అనుభూతి ఏంటి, ఆ అనుభూతే గురుస్వరూపము, ఆ అనుభూతే అఖండ గురుసత్తా, ఆ అనుభూతే జ్ఞానము ఇచ్చేవాడు నారదుడు. మరి నారదుడు ఎక్కడ ఉంటాడు, మన శ్వాస రూపంలో లోపలికి బయటికి ప్రయాణిస్తూ ఉంటాడు. ఎప్పుడు మనకు ఎప్పుడు జ్ఞానం వచ్చినా అక్కడ నారదుడు ఉన్నట్టు గుర్తు, అంతే విడిగా నారదుడు వచ్చి దీక్ష ఇస్తాడు అని అనుకోక్కర్లేదు. మాస్టర్ మనందరికీ ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే, ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళందరికీ నారదుడే దీక్ష ఇచ్చాడు అని. కాబట్టి ఇవాళ మీరు చేసేస్తుంటే నారదుడే నాకు దీక్ష ఇచ్చారని ఒక గొప్ప ధీమాతో ఉండండి. అఖండ గురుసత్తా ఏదైతే మాస్టర్ ఇచ్చారో అందరి ఫోటోలు ఆ ఎదురుగుండా పెట్టుకోండి, మీ ఇచ్చిన ఆయన ఫోటో కూడా పెట్టుకోండి, రామకృష్ణ మాస్టర్ ఫోటో పెట్టుకుని ఓంకారం చేయండి. చేస్తే అనుభూతి వస్తుంది, అది కూడా చెప్పుకుంటే సస్పెన్స్ ఉంటుంది. ఏ అనుభూతి రావాలని మాస్టర్ జ్వాలాకులు చెప్పారో, ఏ అనుభూతి రావాలని పరమాత్మ శ్రీకృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్పాడు, ఏ అనుభూతి రావాలని అందరు గురువులు చెప్తున్నారు, ఏ అనుభూతిలో ఉండి షిరిడీ సాయి ఇప్పటికీ కూడా అన్ని పనులు చేస్తూ ఉన్నారు. నా శరీరం వదిలినా నేను అప్రమత్తుణ్ణే, నేనేమి నిద్రపోను, నా ఎముకలు మాట్లాడతాయి, నా సమాధి మాట్లాడుతుంది, నేను ఎవరు పిలిస్తే వాళ్ళకి నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను, ఇవన్నీ మాటలు ఎవరు చెప్పారు? షిరిడీ సాయి చెప్తారు. ఇవాళకి జరుగుతుంది కదాగా. మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మినా నమ్మకపోయినా, జరిగింది ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు బోడుప్పల్లో ఉంటారు. ఆ బోడుప్పల్ మా అన్నయ్య ఇంటికి దగ్గరలో జస్ట్ ఒక ఒక 400-500 మీటర్ల దూరంలో పెద్ద షిరిడీ సాయి ఆలయం ఉంది. ఆ షిరిడీ సాయి ఆలయానికి రోజు ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చిత్రమైన కోరిక కోరింది, అసలు ఎవరు గురువుని అంటే సాయి అంటే సాక్షాత్తు భగవంతుడనే కదా అందరి నమ్మకం. ఆ అమ్మాయి అడిగిన కోరిక వింటే నవ్వు వస్తుంది. అదేంటంటే, నా పెళ్లికి నాతో పాటు పల్లకిలు రావాలి అని అడిగింది. బాబా నేను పెళ్లికి రావాలని పల్లకితో పాటు నాతో నడిచడం అడిగే వాళ్ళు కూడా ఉంటారన్నమాట అనిపించింది. అందరూ చూశారు భగవంతుడు బాబా ఆ అమ్మాయి పెళ్లి పలకలు వెళ్తుంటే లేకపోతే కారులో వెళ్తుంటే ఆయన కూడా ఉన్నాడు. అది ఇది అపనమ్మకం అని కానీ నమ్మకం అని కానీ కాకుండా ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన చేశాడు అలాగ. ఎందుకు చేశారు అంటే, సర్వజ్ఞత్వము, సర్వసమర్థత్వము, సర్వవ్యాపకత్వము అనే మూడు లక్షణాలు మనం ఏ ఓంకారం అంటున్నప్పుడు, అది ఎక్కడ లయమవుతోందో గమనిస్తున్నప్పుడు అక్కడ వచ్చే అనుభూతి, ఈ అనుభూతి కోసం చెయ్యాలి ఓంకారం. ఏ అనుభూతి? సర్వవ్యాపకత్వము, ఆకాశం ఎలాగ అంతటా ఉందో నేను అంతటా ఉన్నాను అనే అనుభూతి రావాలి. సర్వజ్ఞత్వము, సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలుస్తాయి కానీ నోరు మూసుకోవాలి, మాట్లాడకూడదు. మాస్టర్ డైరెక్ట్గా చెప్పారు, షటప్. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అంటే షటప్. క్లియర్గా ఉంది పుస్తకాల్లో చదవండి. షటప్ అంటే ఎవరినన్నా షటప్ అన్నాం అనుకోండి, వాడి కోపం వస్తుంది. కానీ ఇక్కడ గురువు మనకు చెప్తున్నాడు షటప్ అని. సివివి గారు ఇంకో భాషలో చెప్పారు, ఊరుకోప్ప, ఊరుకుండప్ప అనేమో రమణ మహర్షి గారు అన్నారు. మాస్టర్ ఏమో సైలెన్స్ అన్నారు. యు సీ ఇన్ ద సైలెన్స్, యు హియర్ ఎ స్మాల్ వాయిస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సైలెన్స్ అని మాస్టర్ సివివి గారు అన్నారు. ఇవన్నీ ఆ సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము, సర్వజ్ఞత్వము అనే లక్షణాలున్న పరమాత్మ యొక్క శరీరమైన ఆకాశం గురించి చెప్తున్నారు. ఆ అనుభూతి తెచ్చుకోవాలి ఓంకారం అని వింటూ, అది ఎక్కడ లీనమైపోతుందో అని ఒక ప్రశ్న వేసుకుని, ఆ లీనమయ్యే స్థితి మాకు తెలిసేటట్టు చేయమని మాస్టర్ని అడుగుతూ, ఆ లీనమైన స్థితిలో మనం గమనించాల్సింది, ఇక్కడ మటుకు మనం చేయాల్సిందే. ఏం చేయాలి? సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము, సర్వజ్ఞత్వం అనేదాన్ని నేను అనుభవిస్తున్నాను, అలాంటి అనుభూతి తెచ్చుకోవాలి. ఇప్పుడు పంచదార నోట్లో వేసుకుంటే ఆ తీయదనం అనుభూతి ఎలా వస్తుంది? అదే నోట్లో రుచి తెలియని వాడు వేసుకున్నాడు అనుకోండి, జ్వరం వచ్చిన వాడు, వాడికి చేదుగా అనిపిస్తుంది. అంటే మనం కూడా ఈ భవబంధాలు అనే జ్వరంలో ఉంటే మనకు కూడా ఇది రుచించదు. ఇది వింటున్న మీరందరికీ కూడా ఖచ్చితంగా ఎంతో పూర్వపుణ్య సుకృత ఉంది కాబట్టి వింటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటూ, ఈ సుకృత ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు కానీ వాళ్ళు వినలేకపోవచ్చు, వాళ్ళకి చెప్పండి, మీ స్నేహితులకి చెప్పండి, మీ చుట్టాలకి చెప్పండి, మీ పరిచయస్తులకి చెప్పండి, ఇలా ఓంకారం చేసుకో. చేసుకుంటే ఏమవుతుందో నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పటికీ మనం గుర్తించుకోవాల్సినది, అలాగే వీటితో పాటు అసలు మాస్టర్ మనని ప్రపంచం అంతా చెప్పకుండా మూడు ఉన్నాయి. ఈ ఓంకారం చేస్తే, అలాగే మనం ఈ ఓంకారం చేయడంతో పాటు ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో అనుభూతి తెచ్చుకుంటే మన జీవితం ఏమవుతుందంటే, ఇతి నాం బ్రహ్మ భవతి సారథి. ఎలాగైతే ఇవి చేస్తారో వాళ్ళ జీవితాన్ని పరమాత్మే సారథిగా నడిపిస్తాడు, అర్జునుడికి రథం నడిపినట్టుగా. తర్వాత యోగస్థ కురు కర్మాణి, ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు యోగులవుతారు, వాళ్ళ జీవితం అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అన్ని పనులు సక్రమంగా చేస్తారు. ఇవన్నీ చేస్తూ రుచో అక్షరే పరమే వ్యోమన్ అని రుక్కు ఉంది ఒకటి ఋగ్వేదంలో, ఆ రుక్కు ఒకటి. ఈ మూడు చెప్పమన్నారు తెలిసిన వాళ్ళందరికీ. కాబట్టి తేజ మీకు ఆ మంత్రం చెప్తుంది. అది అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అన్ని చక్కగా ఆలోచించుకొని ఒక్క నిమిషం. మేడం ఇంకా అవ్వలేదు క్లాస్, ఇంకో 10 నిమిషాలు పడుతుంది. అవన్నీ రుచో అక్షరే పరమే వ్యోమన్ అనే ఒక మంత్రం. ఇది మొత్తం మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఎందుకు చెప్పాలి అంటే ఇదే సిలబస్ అంతా. ఇంతకంటే సిలబస్ లేదు. ఈ సిలబస్ లేదు అంటే, సిలబస్ లేదా అంటే, ఇప్పుడు పిహెచ్డి చేశాడు అనుకోండి, వాడు ఏబిసిడి దగ్గర నుంచి నేర్చుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత పిహెచ్డి వస్తుంది. అంతే మొదటే వచ్చేది. అలాగే ఇవాళ మీ వింటున్న మీరందరికీ కూడా ఒక రకంగా పిహెచ్డి లాంటి సబ్జెక్ట్ అనమాట. ఆ మంత్రం ఏంటంటే రుచో అక్షరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు ఎస్తన్న వేద కిం రుచాకరిష్యతి విదుస్త ఇమే సమాసతే. ఈ శ్లోకము, ఈ మంత్రము, అలాగే యోగస్థక్కురు కర్మాణి, అలాగే యతీనాం బ్రహ్మ భవతి సారథి, ఈ మూడు ప్రపంచం మొత్తాన్ని అందజేయండి. ఎందుకంటే ఏమీ చెప్పక్కర్లేదు. ఇది మాస్టర్ చెప్తుంది. ఇది ఇది ఇలాగ చెప్పడం ఎవరింట్లో వాళ్ళు ఓంకారం పొద్దున్న సాయంత్రం చేసుకోవటం. ఆ చేసుకోవటానికి చిన్న ప్రొసీజర్ ఉంది. అదేంటంటే పొద్దున పూట సూర్యుడికి ఆహుతులు చెప్పాలి. తర్వాత ఓం ప్రజాపతి, ఓం సూర్యాయ ఇదన్నమ, ఓం సూర్యాయ స్వాహ, సూర్యాయ ఇదన్న, ఓం ప్రజాపతయే స్వాహ, ఇదం ప్రజాపతయే ఇదన్నమ అని పొద్దున చెప్పాలి. సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి ఓం అగ్నయే స్వాహ, ఇదం అగ్నయే ఇదన్నమ, ఓం ప్రజాపతయే స్వాహ, ఇదం ప్రజాపతయే ఇదన్నమ, ఇలా చెప్పాలి. ఈ రెండు ఖచ్చితంగా సూర్యాస్తమయం, సూర్యోదయం, ఈ సూర్యోదయం సూర్యాస్తమయం ఇవి చెప్తూ ఓంకారం ఎక్కడ లేనవుతుందో గమనించాలి. ఇది చేస్తే ప్రతి ఒక్కరిని కూడా పరమాత్మస్థితికి ఉద్ధరించడం అనేది మాస్టర్ ఈ జీవిత కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మనందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆయన ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి, ప్రతి గురువు ఏమనుకుంటారంటే నా వాళ్ళందరూ నా స్థితికి రావాలని అనుకుంటారు. తండ్రి తల్లి ఏమనుకుంటారు, మా వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి, మాకంటే ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు ప్రతి తల్లిదండ్రి. అలాగే గురువు, గురువు అంటేనే ఈ జగత్తు మొత్తానికి తల్లిదండ్రి, సృష్టి మొత్తానికి, వాళ్ళు కూడా అలాగే కోరుకుంటారు. అలాంటి మాస్టర్ కోరికని మనందరం తీరుద్దాం, తీర్చి ఆయన తగ్గ శిష్యులు అనిపించుకుందాం, ఆయన తగ్గ జీవితాన్ని మనందరం జీవించి చూపిద్దాం. ఈ ప్రపంచానికి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు మనందరం నేర్చుకుని వచ్చి చెప్దాం. ఇవన్నీ చక్కగా దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన లింక్ అంతా తేజ మీ అందరికీ పంపిస్తుంది. అవి చూసుకొని డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో ముందర అవే అడగండి, తర్వాతే మేము క్లాస్ చెప్పుకుందాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆ ఓంకార లీనమైన స్థితిలోకి అందరూ ఎదగాలి ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.